పాత నిబంధనను ఆధునిక జీవితమునకు అనువర్తించే విషయంలో క్రైస్తవులు తీవ్రతలలోనికి వెళ్ళిపోవటను మీరెప్పుడైనా గమనించారా? ఒకవైపున పాత నిబంధన కాలములో దేవుని ప్రజలు చేసిన పనులను ఉన్నవి ఉన్నట్లుగా మనము కూడా చేయాలని కొందరు విశ్వాసులు ఆలోచిస్తారు. మరొకవైపున పాత నిబంధన దినములలో దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించిన విషయములను మనము మరచిపోవాలని కొందరు విశ్వాసులు అనుకుంటారు. అయితే వాస్తవానికి వాస్తవము అనున్నది ఈ రెండు తీవ్రతల మధ్య ఉంటుంది. మన దినములకు పాత నిబంధనను అనువర్తించే విషయంలో మనము రెండు విషయములను జ్ఞాపకముంచుకోవాలి. మనము ఎన్నడూను మునుపటిలోనికి తిరిగి వెళ్ళకూడదు, కానీ మనము మునుపును ఎన్నడూ మరచిపోకూడదు. ఆయన మనకు లేఖనమును అనుగ్రహించాడు. వ్యాఖ్యానమునకు పునాదులు అను మన పాఠ్యక్రమములో ఇది 8వ పాఠము, మరియు దీనికి ఆధునిక అనువర్తనము మరియు పాత నిబంధన యుగములు అను శీర్షికనిచ్చాము. ఈ పాఠములో చరిత్రలోని గొప్ప యుగములలో పాత నిబంధన విశ్వాసము అభివృద్ధి చెందిన విధానములను విశదీకరించి ఈ పురోగమనములు మన వ్యక్తిగత లేఖన అనువర్తనము మీద ప్రభావమును చూపగల విధానములను వివరిద్దాము. మునుపటి పాఠములో కనీసం 3 మార్గములలో లేఖనం యొక్క వాస్తవిక శ్రోతలు మన సమకాలీన శ్రోతల కంటే భిన్నముగా ఉన్నారు అని మనము చూశాము. వాస్తవిక శ్రోతలు మనకంటే విభిన్నమైన చారిత్రక యుగములలో జీవించారు. వారి సంస్కృతులు మనకంటే భిన్నమైనవిగా ఉన్నాయి, మరియు వారు మనకంటే విభిన్నమైన ప్రజలై ఉన్నారు. ఈ 3 భిన్నత్వములు లెక్కలేనన్ని విధానములలో పరస్పర అనుబంధము కలిగినవిగా ఉన్నప్పటికీ ఈ పాఠములో పాత నిబంధన యుగముల మీద మరియు అవి ఆధునిక అనువర్తనమును ప్రభావితము చేయు విధానముల మీద దృష్టి పెడదాము. ఆధునిక అనువర్తనము మరియు పాత నిబంధన యుగముల మధ్య ఉన్న అనుబంధమును మనము 2 మార్గములలో విశదీకరిద్దాము. మొదటిగా పాత నిబంధన చరిత్ర యొక్క యుగముల సంబంధమైన విభజనలను మనము చూద్దాము. రెండవదిగా ఈ విభజనలు ప్రాతినిధ్యం వహించు యుగముల సంబంధమైన పురోగమనములను మనము పరిగణిద్దాము. పాత నిబంధన చరిత్ర యొక్క యుగముల సంబంధమైన విభజనలతో ఆరంభిద్దాము. చరిత్రలో జరిగిన అనేక వేదాంత శాస్త్ర మార్పులను పాత నిబంధన నివేదిస్తుంది. తన ప్రజల యొక్క భావనలు, ప్రవర్తనలు మరియు భావోద్వేగములను గూర్చి తాను కలిగి ఉన్న ఆకాంక్షలలో దేవుడు మార్పు చేర్పులను చేసిన ప్రతిసారి వేదాంత శాస్త్ర మార్పులు జరిగాయి, మరియు ఆ మార్పులు పెద్దవి అయినప్పుడు అవి యుగముల విభజనను గుర్తించుటకు ఆధారమయ్యాయి. క్రైస్తవులు ఈ మార్పులను అనేక విధములుగా వర్ణించారు. అయితే పాత నిబంధన వేదాంత శాస్త్రమును ఎదుగుచున్న ఒక చెట్టుతో పోల్చుట ఒక సాధారణమైన మరియు సహాయకరమైన ఉదాహరణ అయ్యున్నది. ఒక ఆరోగ్యకరమైన చెట్టు చిన్న విత్తనము నుండి పెద్ద వృక్షముగా ఎదుగుచున్నప్పుడు అనేక మార్పులను అనుభవిస్తుంది. అయితే లోకములోని అనేక ప్రాంతములలో ఒక చెట్టు యొక్క ఎదుగుదల వార్షిక వాతావరణ మార్పుల మీద ఆధారపడి ఉంటుంది. చెట్లు చలికాలములలో తక్కువగా ఎదుగుతాయి, మరియు అధిక ఉష్ణోగ్రత ఉన్న కాలములలో త్వరగా ఎదుగుతాయి. పాత నిబంధన వేదాంత శాస్త్రము యొక్క ఎదుగుదల కూడా కాలములకు అనుగుణంగా జరిగింది. కొన్నిసార్లు అది చాలా తక్కువగా ఎదిగింది, అయితే మరికొన్నిసార్లు అది నాటకీయముగా మార్పు చెంది నూతన పరిపక్వత దశలకు చేరింది. ఈ పరిపక్వత దశలు పాత నిబంధనలోని యుగముల సంబంధమైన విభజనలతో అనుసంధానము కలిగి ఉన్నాయి. ప్రతి యుగము పాత నిబంధన వేదాంత శాస్త్రములో విశేషమైన మరియు స్థిరమైన మార్పులు జరిగిన కాలమై ఉన్నది. పాత నిబంధన యొక్క యుగముల సంబంధమైన విభజనలను మనము 3 దశలలో చూద్దాము. మొదటిగా బైబిల్లో నమోదు చేయబడిన చరిత్రను పండితులు విభజించిన విభిన్నమైన విధానములను మనము గుర్తిద్దాము. రెండవదిగా అనేక క్రైస్తవ పరంపరలు ఉపయోగించు సహాయకరమైన యుగముల సంబంధమైన ఆకారమును మనము వర్ణించుదాము. మూడవదిగా లేఖనం యొక్క ఆధునిక అనువర్తనము కొరకు ఈ ఆకారము కలిగి ఉన్న కొన్ని అంతర్భావములను మనము ఎత్తిచూపుదాము. పాత నిబంధన చరిత్ర విభజించబడిన విభిన్నమైన విధానములను చూస్తూ ఆరంభిద్దాము. పాత నిబంధనలో నమోదు చేయబడిన చరిత్రను విభాగించుటకు వేదాంతవేత్తలు అనేక మార్గములను కనుగొన్నారు అను విషయము మనలను ఆశ్చర్యపరచకూడదు. ఒక విషయం ఏమిటంటే సమయము ఖచ్చితముగా విభాగించబడిన కాల వ్యవధులలో కదలదు. కాబట్టి యుగముల మధ్య మార్పులు నిదానముగా జరిగాయి, మరియు చాలాసార్లు యుగములు ఒకదాని మీదకి ఒకటి అతివ్యాప్తి చెందాయి. మరొకవైపు వేదాంతవేత్తలు నిర్ధారించిన విభజనలు వారు ఉపయోగించిన అర్హతల మీద ఆధారపడి ఉంటాయి. విజ్ఞానములో ఇది జరుగు విధానమును గురించి ఆలోచన చేయండి. పురావస్తు శాస్త్రజ్ఞులు లోహశాస్త్రములో కలిగిన పురోగమనముల ఆధారముగా చరిత్రను విభజిస్తారు. కాబట్టి వారు ఆరంభము, మధ్య మరియు చివరి కాంస్యయుగమును గురించి, ఆరంభ, మధ్య మరియు చివరి లోహయుగమును గురించి మాట్లాడతారు. సామాజిక శాస్త్రవేత్తలు రాజకీయ పురోగమనములను ఉద్ఘాటిస్తారు. కాబట్టి వారు గోత్రముల కాలములను గూర్చి, ఆరంభ జాతీయ యుగమును గూర్చి, రాజుల పరిపాలనను గూర్చి, చరకాలమును గూర్చి మరియు చరతరువాత కాలమును గూర్చి మాట్లాడతారు. ఇదే విధముగా యుగములను విభజించుటకు వేదాంతవేత్తలు స్పష్టముగా వేదాంతశాస్త్ర అర్హతలను ఉపయోగిస్తారు. అయితే వారు విభజనల విషయంలో ఎల్లప్పుడూ సమ్మతించరు. ఎందుకంటే పాత నిబంధనలోని వేదాంతశాస్త్రము పలు కాలములలో పలు విధములుగా వృద్ధి చెందింది. ఒక చెట్టు ఎదుగుదల జరుగునప్పుడు దానిలోని పలు భాగములు ఒకే సమయంలో లేక ఒకే వేగముతో ఎదగవు. కొన్నిసార్లు మిగిలిన కొమ్మలు ఎదుగుచుండగా ఒక కొమ్మకు రోగము వచ్చుట వలన దాని ఎదుగుదలకు ఆటంకం కలగవచ్చు. ఒక చెట్టు మొద్దు మీద తోలు నిదానముగాను కనిపించకుండాను ఎదుగుతుంది, మరియు దీనితో పోల్చితే చెట్టు యొక్క చిన్న కొమ్మలు మరియు ఆకులు త్వరగా పెరుగుతాయి. ఇదే విధముగా పాత నిబంధన వేదాంతశాస్త్రము నిదానముగా ముందుకు కదలగా కొన్ని తగు వేగముతో ముందుకు కదిలాయి, ఇంకొన్ని సరవేగముగా ముందుకు కదిలాయి, మరియు ఈ భాగములు విభిన్నమైన కాలములలో ఎదిగాయి. ఇజ్రాయేలు విశ్వాసములోని ప్రతి కోణము ఒకే వేగముతో ఒకే సమయములో ముందుకు కదిలియుంటే దాని యొక్క విభజనల విషయములో సమ్మతించుట వ్యాఖ్యాతులకు సులభమయ్యేది. అయితే మన యుద్ధ అందుబాటులో ఉన్న విధముగా పాత నిబంధన చరిత్ర పలు విధములుగా విభాగించబడుతుంది. లేఖనము ప్రక్రియాత్మక ప్రత్యక్షత అయ్యున్నది కాబట్టి, కాలక్రమములో అది మనకు ఇవ్వబడినది కాబట్టి, వివృతమగుచున్న దేవుని ప్రణాళికలో మనము ఖచ్చితముగా ఎక్కడ ఉన్నామో కనుగొనుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. దేవుని ప్రణాళికను పలు కాలములు మరియు యుగములుగా విభజించాలని వేదాంతవేత్తలు చాలాసార్లు మాట్లాడుతుంటారు. క్రొత్త నిబంధన పాత నిబంధనను విభాగించు విధానమును గూర్చి క్రొత్త నిబంధనలో మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. మత్తయి వంశావళిని గూర్చి ఆలోచన చెయ్యండి. అది అబ్రహాముతో ఆరంభమై దావీదు గుండా ప్రయాణిస్తుంది. అది పాత నిబంధన చరిత్రను అబ్రహాము నుండి దావీదు, దావీదు నుండి చర, చర నుండి క్రీస్తు దృష్ట్యా చూస్తుంది. ఈ విధముగా బైబిల్ పాత నిబంధన చరిత్రను విభాగిస్తుంది, దాని యొక్క విశేషమైన ప్రాముఖ్యతను చూస్తుంది, మరియు అది మన యుద్ధకు వచ్చిన విధానమును తెలియజేస్తుంది. క్రొత్త నిబంధన దానిని విభాగించు ఇతర విధానములు కూడా ఉన్నాయి. రోమాపత్రిక 5వ అధ్యాయము మరియు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో పౌలును గూర్చి ఆలోచన చేయండి. ఆదాము మరియు క్రీస్తును గూర్చి ధర్మశాస్త్రము ముందు, ధర్మశాస్త్రము తరువాత దృష్ట్యా మాట్లాడవచ్చు. కాబట్టి దీనిని విభాగించు అనేక విధములను క్రొత్త నిబంధన చూపుతుంది. దేవుని యొక్క పూర్ణ ఆలోచన దృష్ట్యా బైబిల్ నిబంధనల ఆధారముగా మనము ఒక కీలకమైన రీతిలో దీనిని చేయవచ్చు అని నా ఆలోచన. మీరు ఆదాము లేక సృష్టి నిబంధన, నోవహు, అబ్రహాము లేక అబ్రహాము నిబంధన, ఇజ్రాయిలుతో పాత నిబంధన మరియు మోషే, దావీదు నిబంధన మరియు క్రొత్త నిబంధన యొక్క ఆకాంక్ష గుండా ప్రయాణించుచుండగా నిబంధన తరువాత నిబంధనలోనికి ప్రయాణిస్తూ తుదకు యేసుక్రీస్తులో ముగించబడుట విమోచన చరిత్ర వివృతమగుటకు దేవుడిచ్చిన విధానము అని నా ఆలోచన. ఆదికాండము నుండి క్రీస్తు వరకు మనము కదులు విధానమును గూర్చి, దేవుని పూర్ణ ఆలోచన చక్కగా అమర్చబడి విధానమును గూర్చి ఆలోచించుటకు ఇది చాలా చాలా ఉపయోగకరమైన మార్గమై ఉన్నది. పాత నిబంధన చరిత్ర విమోచన చరిత్రను గూర్చి క్రొత్త నిబంధన మాట్లాడు అనేక మార్గములు ఈ నిబంధన పద్ధతిని అనుసరిస్తాయి. పాత నిబంధన చరిత్రలోని యుగముల సంబంధమైన విభాగముల విభిన్నతల యొక్క అర్హతను గుర్తించాము కాబట్టి అనేక మంది వ్యాఖ్యాతలు అలవరుచుకున్న ఒక సహాయకరమైన ఆకారమును పరిగణిద్దాము. పాత నిబంధన చరిత్ర విభాగించబడిన అనేక ప్రఖ్యాతిగాంచిన మార్గములలో ఒకటి ప్రతి యుగమును దేవుని నిబంధనలలో ఒకదానితో అనుసంధానము చేయుట అయ్యున్నది. ఆయన ప్రజలతో దేవుని నిబంధనలు ఎల్లప్పుడూ ప్రాముఖ్యమైన వేదాంతశాస్త్ర మార్పులను ఎదుర్కొన్నాయి. తద్వారా యుగముల సంబంధమైన విభజనల కొరకు ఉపయోగకరమైన పరిమితులను అందిస్తాయి. అనేక క్రైస్తవ పరంపరలు పాత నిబంధనలో 6 ప్రధానమైన దైవిక నిబంధనలను గుర్తిస్తాయి. అవి ఆదాము, నోవహు, అబ్రాహాము, మోషే మరియు దావీదుతో చేయబడిన నిబంధనలు, మరియు వాగ్దాన దేశము నుండి ఇజ్రాయేలు ఎదుర్కొన్న చెర యొక్క ముగింపు తరువాత కలుగుతుంది అని పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించిన క్రొత్త నిబంధన. ఆదాము విషయంలో ఆదికాండం 1-3 అధ్యాయముల్లో ఉన్న నివేదిక మనము సాధారణముగా నిబంధన అని అనువదించు హెబ్రీ పదమైన బెరిత్ను ఉపయోగించదు. అయినను ఆదాముతో దేవుడు నిబంధన చేశాడు అని ఆదికాండం గట్టిగా తెలియజేస్తుంది. ఒక ఉదాహరణగా ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనములో నోవహుతో తన నిబంధనను స్థిరపరచుదును అని దేవుడు సెలవిచ్చాడు. స్థిరపరచుదును అని అనువదించబడిన హెబ్రీ పదము కుమ్. ఇది క్రొత్తగా ఆరంభమయ్యే ఒక దానిని తెలుపుటకు బదులుగా ముందుగా ఉనికిలో ఉన్న ఒక విషయమును నిర్ధారించుట కొరకు ఉపయోగించబడుతుంది. కాబట్టి ఆదాముతో దేవుని యొక్క అనుబంధమును ఆదికాండము నిబంధన అనుబంధముగా ప్రస్తుతిస్తుంది అను నిశ్చయతను మనము కలిగి ఉండవచ్చు. అంతేగాక హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం వలె దేవుడు మరియు ఆదాము మధ్య నిబంధనను లేక దేవునికి మరియు సర్వ మానవ జాతికి ప్రతినిధిగా ఆదాముకు మధ్య జరిగిన నిబంధనను సూచించాడు. నోవహుతో దేవుని నిబంధన ఆదికాండము 6:18 జలప్రలయమునకు ముందు మరియు 9:9-17 జలప్రలయం తరువాత ప్రత్యక్షమవుతుంది. అబ్రహాముతో దేవుని నిబంధన ఆదికాండం 15:18 అబ్రహాము తన భార్య దాసి అయిన హాగరు ద్వారా వారసుని పొందుటకు ప్రయత్నించుటకు ముందు మరియు 17:2 ఆగరు ద్వారా వారసుని పొందుటకు ప్రయత్నించిన తరువాత ప్రస్తావించబడింది. మోషే ద్వారా ఇజ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధన ఆదికాండం 19:24 సినాయి పర్వతం యొద్ద నమోదు చేయబడింది మరియు సాహసవంతుడైన ఫినేహసుతో ఆయన యొక్క దగ్గర సంబంధము కలిగిన నిబంధన సంఖ్యాకాండము 25:13 ప్రస్తావించబడింది. దావీదుతో దేవుని నిబంధన 2 సమూయేలు 7:7 మరియు 89:132 కీర్తనల్లో నమోదు చేయబడింది. చివరిగా యిర్మీయా గ్రంథం 31:31 మనము క్రొత్త నిబంధన యొక్క ప్రవచనమును కనుగొంటాము. ఇదే నిబంధన యెషయా గ్రంథం 54:10 మరియు ఎహెజ్కేలు గ్రంథం 34:25 సమాధాన నిబంధన అని పిలువబడుతుంది. ఈ నిబంధన క్రీస్తులో కలిగింది అని లూకాసు వార్త 22:20 మరియు హెబ్రీ పత్రిక 8:6-12 వంటి వాక్యభాగాలు తెలియజేస్తాయి. ఈ నిబంధనలు చరిత్రలో దేవుడు అద్భుతమైన రీతులలో కదిలిన కాలములను సూచిస్తాయి మరియు అవి నిత్యము నిలిచియుండు వేదాంత శాస్త్ర ఉద్ఘాటనలను పరిచయం చేశాయి. దేవునితో ఆదాం యొక్క నిబంధన అనుబంధము సృష్టి మరియు మానవాళి పాపములోనికి పడిపోయినప్పుడు దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ప్రతిస్పందన యొక్క నేపథ్యములో జరిగింది. ఇది దేవుని పట్ల మానవాళి చేసిన సేవ యొక్క పునాదులను ఉద్ఘాటించి పాపము ఈ సేవను సంక్లిష్టతరము చేసిన విధానమును వర్ణించింది. మానవాళి తుదకు ఈ పరిచర్యలో సఫలతను సాధిస్తుంది అని దేవుడిచ్చిన వాగ్దానము కూడా దీనిలో ఉన్నది. నోవహు దినములలో మానవాళి లోకమును బహుగా కలుషితము చేయుట వలన దేవుడు బహుఘోరమైన ఒక జలప్రలయమును పంపాడు. నిరాశ్చర్యముగా నోవహుతో దేవుని నిబంధన పాపాత్ములైన ప్రజలు తమ పాపమును అదుపు చేయుటకు సమయమును మరియు అవకాశమును ఇచ్చుటకు మరియు దేవుని కొరకు వారు వాస్తవముగా చేయవలసిన పరిచర్యను జరిగించుటకు సృష్టి యొక్క నిలిచియుండు స్థిరత్వమును స్థాపిస్తుంది. అబ్రహాము దినములలో మానవాళిని దేవుని పరిచర్యలోనికి నడిపించు ప్రజలుగా దేవుడు ఇజ్రాయేలును ఏర్పరచుకున్నాడు. కాబట్టి అబ్రహాముతో చేయబడిన నిబంధన ఇజ్రాయేల్ యొక్క ఎంపిక మీద దృష్టి పెడుతుంది. ఈ నిబంధన యుగము ఇజ్రాయేలు దేవుని వాగ్దానముల మీద విశ్వాసముంచి ఆయనకు నమ్మకముగా నిలిచి ఉండవలసిన అవసరతను ఉద్ఘాటించింది. తాను ఇజ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వము నుండి విమోచించిన తరువాత మరియు వారిని వాగ్దాన దేశము వైపుకు నడిపించుట ఆరంభించిన తరువాత దేవుడు మోషే ద్వారా ఒక నిబంధనను చేశాడు. నిరాశ్చర్యముగా ఈ నిబంధన ఇజ్రాయేలీయులు దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగుచుండగా వారికి మార్గదర్శకమును చూపిన మోషే యొక్క వ్రాయబడిన జాతీయ ధర్మశాస్త్రము మీద దృష్టి పెట్టింది. దావీదు దినములలో దేవుడు దావీదును ఇజ్రాయేలునకు రాజుగా లేవనెత్తాడు. దావీదుతో ఆయన చేసిన నిబంధన ఇజ్రాయేల్ యొక్క రాజరిక వ్యాప్తికి నాయకత్వం వహించు శాశ్వతమైన రాజవంశముగా దావీదు కుటుంబమును స్థిరపరిచింది. ఈ వ్యాప్తి దేవునికి ఇజ్రాయేలు చేసిన పరిచర్యలో ఒక ప్రాముఖ్యమైన కోణమై ఉన్నది. చివరిగా ఇజ్రాయేల్ యొక్క చెర ముగింపులో దేవుడు చరిత్ర యావత్తును నెరవేర్చినప్పుడు ఒక క్రొత్త నిబంధన కలుగుతుంది అని పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించారు. మెస్సయ్య దేవుని ప్రజలను విమోచించి దేవుని రాజ్యమును లోకమంతటా వ్యాపింపజేస్తాడు. దేవుని నిబంధనలలో ప్రతిదీ ఆయన మానవులతో అనుబంధము కలిగి ఉండిన పలు మార్గములను స్థిరపరిచింది మరియు ఆయన పరిచర్యలో కొనసాగుటకు ఆయన నమ్మకమైన ప్రజలకు నూతన నియమములను అనుగ్రహించింది. యుగముల సంబంధమైన విభజనలను గూర్చిన మన సంభాషణలో ఇప్పటి వరకు బైబిల్ చరిత్ర పలు విధములుగా విభాగించబడి యుగముల కొరకు సహాయకరమైన ఆకారమును అందించిన విధానమును చూశాము. ఇప్పుడు లేఖనము యొక్క ఆధునిక అనువర్తనము కొరకు ఈ ఆకారము కలిగి ఉన్న కొన్ని అంతర్భావములను చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. తన ప్రజలు వేదాంత శాస్త్ర అంశములను అర్థము చేసుకుని పలు కాలములలో పలు విధములుగా అనువర్తించాలని దేవుడు కోరాడని పాత నిబంధనను యుగములుగా విభజించుట స్పష్టము చేస్తుంది. చరిత్రలోని మునుపటి కాలములలో నివసించినట్లుగా పాత నిబంధన విశ్వాసులు ఏ విధముగా దేవుని సేవించవలసి ఉండలేదో అలాగే చరిత్రలోని మునుపటి కాలములలో నివసించుచున్నట్లు క్రొత్త నిబంధన విశ్వాసులు ఏనాడు లేఖనములను అనువర్తించకూడదు. మీరు యెరూషలేములో సొలొమోను దేవుని దేవాలయమును నిర్మించిన తరువాత కొంతకాలానికి అక్కడ నివసించు ఇజ్రాయేలీయుడు అనుకోండి. దావీదు నిబంధన యుగములో నివసించుచున్నారని మీకు తెలుసు. మునుపటి మోషే యుగములో ఇజ్రాయిలు ప్రజలు మోషే మందిరం యొద్ద బలులను అర్పించారని మీకు తెలుసు. అలాగే మీ సొంత యుగములో దేవాలయములో మాత్రమే బలులను అర్పించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. మీ చారిత్రక నేపథ్యంలో మోషే మందిరం యొద్ద బలులను అర్పించుట దేవుని ఉల్లంఘించుట అవుతుంది. అలాగే మీరు మోషే నిబంధన కాలంలో నివసించువారైతే అబ్రహాము మరియు ఇతర పితరులు చేసినట్లు సంచారము చేయుచు పలు స్థలములలో బలిపీఠములను కట్టి బలులను అర్పించుట తప్పు అయ్యేది. ఆరాధనలో బలి అర్పించుట కొరకు దేవుడు ఒక నూతన విధానమును ఆజ్ఞాపించిన తరువాత తన ప్రజలు ఇక ఎన్నడూ పాత మార్గములకు తిరిగి వెళ్లకూడదు అని ఆయన కోరాడు. ఇదే విధముగా ఆరాధనలో బలులు అను పాత నిబంధన అంశం యొక్క ఆధునిక అనువర్తనమును గూర్చి మనము ఆలోచన చేయునప్పుడు మనము క్రొత్త నిబంధన యుగములో నివసించుచున్నాము అను సత్యమును గూర్చిన అవగాహన మనము కలిగి ఉండాలి. క్రొత్త నిబంధన మరలా మరలా వివరించుచున్నట్లు క్రీస్తు అందరి కొరకు ఒకేసారి అర్పించిన పరిపూర్ణమైన బలి మునుపటి బలి విధానములన్నింటినీ అధిగమించింది. శిలువపై ఆయన మరణము దేవుని ఆరాధనలో దేవునికి నమ్మకమైన ప్రజలు బలిని అర్పించు విధానమును పూర్తిగా మార్చివేసింది. ఇందుమూలముగానే పాత నిబంధనలోని బలుల వ్యవస్థలోనికి తిరిగి వెళ్లాలని కోరిన క్రైస్తవులను క్రొత్త నిబంధనలోని హెబ్రీ పత్రిక రచయిత బలముగా ఖండించాడు. మొదటిగా యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయంలో యిర్మీయా ప్రవచించిన క్రొత్త నిబంధనను క్రీస్తు ఆరంభించాడు అని అతడు వాదించాడు. తరువాత క్రొత్త నిబంధన పాత బలుల వ్యవస్థను పాతదిగా చేసింది అని అతడు చెప్పాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 13వ వచనములో అతడు ఏమని వ్రాస్తున్నాడో ఒకసారి వినండి. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసియున్నాడు. ఏది పాతగిల్లి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. ఇక్కడ పాతవిగా చేయబడు లేక పాతగిలిన అని అనువదించబడు పలయు అను గ్రీకు పదమును ఉపయోగించుట ద్వారా క్రొత్త నిబంధన యొక్క రాక పాత మార్గములను పాతవిగా చేసింది అని హెబ్రీ పత్రిక రచయిత తెలిపాడు. ఇప్పుడు ఇక్కడ మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే క్రీస్తు అనుచరులు పాత నిబంధనను పూర్తిగా తొలగించి వేసి దాని బోధనలకు ఎలాంటి ప్రాముఖ్యతను ఇవ్వకూడదు అని దీని అర్థము అని అనేక మంది సద్భావన కలిగిన క్రైస్తవులు అనుకుంటారు. అయితే ఇది వాస్తవము కాదు. హెబ్రీ పత్రిక స్వయంగా పాత నిబంధనను క్రైస్తవులకు అనువర్తిస్తుంది. పాత నిబంధన ఒక ఔచిత్యము లేనిది అని దీని రచయిత క్రైస్తవులకు తెలుపుటలేదు. బదులుగా మనము విభిన్నమైన యుగములలో నివసించుచున్నామని మరియు బలి అర్పించు ఆచారములో మనము మార్పులను చేయాలని క్రొత్త నిబంధన కోరుతుంది అని అతడు చెప్పుచున్నాడు. మనము పాత మార్గములను నిర్లక్ష్యము చేయము కాని పాత దినములలో నివసించుచున్నట్లు మనము ఏనాడు దేవుని సేవించకూడదు. యుద్ధములో నాయకత్వము అను అంశము మరొక విశేషమైన ఉదాహరణను అందిస్తుంది. మీరు దావీదు యొక్క రాజవంశపు నిబంధన కాలములో నివసించుచున్నారని ఊహించుకోండి. దుష్టత్వము మీద యుద్ధములో నాయకత్వం వహించుటకు దేవుడు ఇజ్రాయేలు రాజులను అభిషేకించాడు అని మీకు తెలుసు. రాజులు దేవుని నుండి నిర్దేశనములను పొంది మీరు యుద్ధములో పాలు పంచుకొని మార్గములను నియంత్రిస్తారు. అయితే మీకు వ్యక్తిగతముగా దావీదు రాజు అంటే ఇష్టము లేక మోషే మునుపు ఇచ్చిన జాతీయ ధర్మశాస్త్ర యుగం యొక్క నిబంధనలోనికి మీరు తిరిగి వెళ్లాలని ఆశించారు అనుకోండి. స్థానిక న్యాయాధిపతి అయిన గిద్యోనును లేక ఎఫ్రాయిమియుడైన యెహోషువాను లేక లేవీయుడైన మోషేను లేక ఇతర పితృలను మీరు అనుసరించాలని ఆశించారు అనుకోండి, మరియు దావీదు కుటుంబమునకు బదులుగా వీరిలో ఒకరిని మీరు అనుసరించి ఉంటే మీరు పాపము చేసిన వారై ఉండేవారు. మీ యుగము కొరకు దేవుడిచ్చిన ఆజ్ఞను మీరు ఉల్లంఘించి ఉండేవారు. అలాగే మీరు మోషే దినములలో నివసించుచు అబ్రహాముతో నిబంధన యుగములో దేవుని ప్రజలు అనుసరించినట్లు గోత్ర పితృని మీరు అనుసరించి ఉంటే ఇదే తప్పిదమును చేసి ఉండేవారు. ప్రతి యుగములోనూ ఆ యుగము కొరకు దేవుడు స్థాపించిన సైన్య నాయకత్వమును మనము అనుసరించవలసి ఉన్నది. ఆధునిక క్రైస్తవులకు కూడా ఇదే వర్తిస్తుంది. క్రొత్త నిబంధనలో నివసించుచున్న ప్రజలముగా దావీదునకు గొప్ప కుమారుడైన యేస్సును మనము అనుసరించుచున్నాము. ఆయన మన కొరకు దేవుడు నియమించిన రాజయ్యున్నాడు మరియు దుష్టశక్తుల మీద యుద్ధము చేయుటలో తన ప్రజలకు నాయకత్వం వహించు విశేషమైన హక్కును దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. అయితే మనము దీనిని ఎలా చేస్తాము? యుద్ధము కొరకు మన ప్రస్తుత ప్రణాళిక ఏమిటి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు క్రొత్త నిబంధనలోని యుద్ధమును వివరించిన విధానమును వినండి. ఎలాగనగా మనము పోరాడునది శరీరులతో కాదుగాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాదులతోనూ ఆకాశమండల మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇది మునుపటి యుగములలోని ప్రణాళికకు చాలా భిన్నమైనదిగా ఉన్నది. ఆ రోజులలో మోషే మరియు దావీదు వంటి నాయకులు దేవుని ప్రజలను భౌతిక రక్తమాంసములతో యుద్ధములోనికి నడిపించారు. ఆ రోజులలో ఆత్మీయ యుద్ధములు కూడా ఉండేవి. కానీ ఈ నాయకులు దేవుని యొక్క ఆత్మీయ సైన్యముల మీద దాడి చేయలేదు. భిన్నముగా యేసు సంఘమును భౌతికమైన యుద్ధములలోనికి నడిపించడు. అయితే ఆయన మనలను ఆత్మీయ యుద్ధములోనికి నడిపిస్తాడు. మరియు ఈ ప్రణాళికబద్ధమైన మార్పును మనము నిర్లక్ష్యము చేస్తే మనము దేవుని చిత్తమును ఉల్లంఘించిన వారమవుతాము. క్రొత్త నిబంధన పాత నిబంధనలోని యుద్ధములను మరియు పోరాటములను దేవుడు మరియు సాతానుకు మధ్య మరియు దేవుని ప్రజలు మరియు దేవుని ప్రణాళికను నిర్మూలము చేయుటకు ప్రయత్నించు సాతానుకు మధ్య కలుగు గొప్ప యుద్ధములో భాగముగా పరిగణిస్తుంది. కాబట్టి మీరు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయమును గురించి ఆలోచన చేసినట్లయితే అదే యుద్ధములో భాగమయ్యున్న నేటి క్రైస్తవులకు కూడా ఇది అనువర్తించబడుతుంది. మరియు మీ పోరాటము సాతాను యొక్క దుష్టశక్తులతో అని మరియు క్రైస్తవులు ఈ యుద్ధములో స్థిరముగా నిలబడుటకు దేవుని యొక్క సర్వాంగ కవచమును ధరించుకోవాలని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము తెలియజేస్తుంది. క్రొత్త నిబంధన రచయితలు పాత నిబంధనలోని ఆత్మీయ మరియు జాతీయ యుద్ధములను తీసుకుని వాటిని నిజముగా కొన్ని మార్గములలో విప్లవాత్మకముగా చేసి నేడు ప్రజలు అర్థము చేసుకుని విధానమునకు భిన్నమైన రీతులలో దానిని అనువర్తిస్తారు. మొదటిగా క్రీస్తు ఆత్మీయ యుద్ధమును చేయుటకు వచ్చాడు. ఆయన చీకటిని అధిగమించుటకు వచ్చాడు అని యోహాను సువార్త 1వ అధ్యాయం తెలియజేస్తుంది. చీకటి ఆయనను అర్థము చేసుకునకపోవుట సమస్య కాదు, గాని ఆయనను అధిగమించుటకు ప్రయత్నించుట సమస్య అయ్యున్నది. మరియు ఆయన చీకటికి విరోధముగా యుద్ధము చేశాడు. దీనిని మనము విశేషముగా యోహాను సువార్తలో చూస్తాము. కాబట్టి క్రీస్తు దైవికమైన యోధునుగా వచ్చి లోకాధికారి అయిన సాతానుతో పోరాడాడు. వాస్తవానికి యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఆయన మహిమపరచబడు గడియ వచ్చియున్నది అని యేసు సెలవిచ్చాడు. అది ఆయన సిలువ వేయబడిన గడియ. మరియు ఆ సమయమందు ఈ లోకాధికారి పడద్రోయబడతాడు అని ఆయన తెలిపాడు. కాబట్టి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో వలె మన యుద్ధోపకరణములు దేవుని వాక్యము మరియు ప్రార్థన మరియు విశ్వాసము మొదలగునవయ్యున్నవని పౌలు చెప్పుచున్నప్పుడు అది ఇక మీదట రాజకీయ జాతీయ యుద్ధము కాదు అని, క్రైస్తవులు యుద్ధమును గ్రహించే విషయంలో జాతీయవాదులుగా ఉండకూడదు అని చెబుతున్నాడు. ఖడ్గము ఉన్నది మరియు సిలువ కూడా ఉన్నది. మానవులుగా మనము సిలువను క్రిందపెట్టి ఖడ్గము పట్టుకునే శోధన కూడా ఉన్నది. అయితే తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించని వాడెవ్వడు నా శిష్యుడు కానేరడు అని యేసు సెలవిచ్చాడు. కాబట్టి నేడు యేసు తన సిలువలో తన భూలోక పరిచర్య మరియు జీవితము అంతటిలో కనుపరిచిన విధముగా స్వయమును సమర్పించుకునుట ద్వారా, స్వయమును అర్పించు ప్రేమ ద్వారా నేడు మనము ఆత్మీయ యుద్ధములను చేయగలుగుతాము. తాము నివసించుచున్న నిబంధన యుగమునకు తగిన విధముగా తన ప్రజలు ఆయనను సేవించాలని దేవుడు కోరాడు. కాబట్టి పాత నిబంధన చరిత్ర అనేక ప్రధానమైన నిబంధన యుగములుగా విభజించబడిన విధానమును అర్థము చేసుకునుట నేడు లేఖనములను అనువర్తించుటకు ప్రాముఖ్యమై ఉన్నది. దేవుడు చరిత్రను ముందుకు సాగించలేదు అన్నట్లు గడియారమును వెనుకకు త్రిప్పుటకు బదులుగా క్రీస్తునందు క్రొత్త నిబంధన కాలము వరకు ప్రతి నిబంధన యుగములో అభివృద్ధి చెందిన విధముగా మనము ప్రతి వేదాంత శాస్త్ర అంశమును కనుగొనాలి. పాత నిబంధన యొక్క యుగముల సంబంధమైన విభజనల దృష్ట్యా ఆధునిక అనువర్తనమును మరియు పాత నిబంధన యుగములను ఇప్పటి వరకు మనము పరిగణించాము. కాబట్టి యుగముల సంబంధమైన పురోగమనములు ఆధునిక అనువర్తనమునకు సహాయపడవలసిన విధానములను ఇప్పుడు విశదీకరిద్దాము. యుగముల సంబంధమైన పురోగమనములు అను ఆలోచనను ఉదాహరించుటకు మరొకసారి మనము ఎదుగుచున్న చెట్టును గూర్చి ఆలోచన చేద్దాము. ఈసారి ఒక విత్తనము మరియు ఆ విత్తనములో నుండి ఎదుగుచున్న చెట్టు యొక్క చిత్రము మీ వద్ద ఉన్నది అని ఊహించుకోండి. విత్తనము మరియు చెట్టు ఎంత భిన్నముగా కనిపిస్తాయి అంటే అవి వేర్వేరు కాలములలో ఒకే వస్తువు అయ్యున్నవి అని నమ్ముట కష్టమవుతుంది. కానీ అవి ఒకటే అయ్యున్నవి. అవి పురోగమనములోని పలు స్థాయిలలో ఉన్న ఒకే జీవము అయ్యున్నవి. వాటి డిఎన్ఏలో ఒకే జెనెటిక్ నిర్మాణాలు ఉన్నాయి. ఇదే విధముగా మునుపటి మరియు తదుపరి పాత నిబంధన యుగముల మధ్య లెక్కలేనని వేదాంత శాస్త్ర భిన్నత్వములు ఉన్నాయి. అయితే వాటి యొక్క వేదాంత శాస్త్ర నిర్మాణములను లేక డిఎన్ఏను మనము నేర్చుకున్నట్లయితే ఈ వేదాంత శాస్త్ర మార్పులు వాస్తవానికి ఒకే ఎదుగుచున్న విశ్వాసం యొక్క కర్బన సంబంధమైన పురోగమనమును ప్రతిబింబిస్తుంది అని మనము కనుగొంటాము. పాత నిబంధన యుగముల సంబంధమైన పురోగమనములను మనము 4 భాగములలో విశదీకరిద్దాము. మొదటిగా ఈ పురోగమనములకు వెనుక ఉన్న 2 ప్రధానమైన పాత్రలు బైబిల్ చరిత్ర అంతటిలో స్థిరముగా ఉంటారు అని చూద్దాము. 2వదిగా ఇతరులతో అనుబంధము కలిగి ఉన్న ప్రతి యుగము ఐక్య వృత్తాంత క్రమమును కలిగి ఉంటుంది అని చూద్దాము. 3వదిగా పాత నిబంధన రచయితలు స్వయంగా మునుపటి యుగములను తరువాత శ్రోతలకు అనువర్తించారు అని మనము చూద్దాము. నాలుగవదిగా ఈ అనువర్తనములను చేయుటకు పాత నిబంధన రచయితలు ఆధారపడిన యుగముల మధ్య ఉన్న అనుబంధములను మనము ఉద్ఘాటిద్దాము. బైబిల్ చరిత్రలోని ప్రధానమైన పాత్రలతో ఆరంభిద్దాము. లేఖనములో నమోదు చేయబడిన చరిత్ర అంతటిలో మంచి శక్తులు మరియు దుష్టశక్తుల మధ్య జరిగిన గొప్ప యుద్ధములో అవే పాత్రలు పాలు పంచుకున్నారు. అక్షరార్థముగా ఈ వృత్తాంతములోని మంచి శక్తులకు కథానాయకుడు అనగా స్వయంగా దేవుడు నాయకత్వం వహించాడు, మరియు దుష్టశక్తులకు వైరి లేక విలనైన ఉన్నతమైన దుష్ట సృష్టము అయిన సాతానుడు నాయకత్వం వహించాడు. వీడు దేవుడు తన లక్ష్యమును సాధించకుండా ఆటంకం కలిగించుటకు ప్రయత్నిస్తాడు. సాతానుడు బహుబలవంతుడు మరియు యుక్తిగలవాడు, అయినను వాడు ఒక సృష్టము అయ్యున్నాడు మరియు ఎల్లప్పుడూ సృష్టికర్త యొక్క సార్వభౌమ ఆధీనములో ఉంటాడు. అయినను దైవికమైన వృత్తాంతము ఆరంభమైనప్పుడు సాతానుడు ఆయనకు విరోధముగా నిలబడుటకు దేవుడు వానికి అనుమతినిచ్చాడు. దేవుడు తన పరలోక సింహాసనము నుండి పాలించుచు తన పరలోక భవనమును అద్భుతమైన మహిమతో నింపిన సర్వోన్నతమైన సృష్టికర్తరాజు అయ్యున్నాడు. పరలోకములో ఆయనను సేవించుచున్న సృష్టములు ఇప్పటికే ఆయనను గౌరవించుచున్నవి. అయితే తన మహిమను భూమి ఎందంతటా వ్యాపింపజేయుట ద్వారా తన ఘనతను పెంచుకోవాలని దేవుడు ఎల్లప్పుడూ ఆశించాడు. ఈ లక్ష్యమును సాధించుటకు దేవుడు తన రాజ్యమును భూమి మీద కూడా వ్యాపించుటకు ప్రణాళికను సిద్ధపరిచాడు. తద్వారా భూమి కూడా పరలోకము వలె మారిపోతుంది. అలా జరిగినప్పుడు భూమికి పైన, మీద మరియు క్రింద ఉన్న ప్రతి జీవి ఆయనకు ముగింపు లేని ఆరాధనను మరియు స్తుతిని చెల్లిస్తుంది. ఈ లక్ష్యమును నెరవేర్చుట కొరకు దేవుడు ఆత్మల సమూహమును పురమాయించాడు. అయితే తన భూలోక స్వరూపమైన మానవాళికి దేవుడు భూమిని నింపి దానిని లోపరుచుకొను ఘనతను అనుగ్రహించాడు. బైబిలు అంతటిలో మనము దేవుని ప్రతినిధులమై ఉన్నాము మరియు ఆయన యొక్క ఉన్నతమైన మహిమను కనుపరచుటకు లోకమును సిద్ధపరచుచున్నాము. సంఘర్షణలో మరొక వైపున దేవుని కొరకు భూమిని నింపి లోపరుచుకునకుండా మానవాళిని నివారిస్తూ సాతాను దేవుని మహిమ యొక్క వ్యాప్తికి ఆటంకం కలిగిస్తాడు. భూమి అంతటా దేవుని రాజ్యవ్యాప్తిని ఎదిరించుట కొరకు దేవునికి తిరుగుబాటు చేయునట్లు సాతానుడు అనేక మంది ఆత్మలను మరియు మానవులను నడిపిస్తాడు మరియు దేవుని ఆత్మీయ మరియు మానవ సేవకులతో పోరాటము చేయనట్లు పురికొల్పుతాడు. అబద్ధము, మోసము, అబద్ధమతము మరియు పతనమైన మానవుల యొక్క పాపపు వాంఛల వంటి వాటి ద్వారా అనేక విధములుగా వాడు మానవ మద్దతుదారులను పొందుకుంటాడు. ప్రతి గొప్ప కథలోనూ ఒక కథానాయకుడు ఉంటాడు మరియు ఆ కథానాయకునికి విరోధముగా నిలిచివాడు ఉంటాడు. కథలోని ముఖ్య పాత్ర అయిన కథానాయకుడు ఉంటాడు మరియు అతనికి విరోధముగా నిలిచిండు వైరి కూడా ఉంటాడు. మరియు బైబిల్ వృత్తాంతములన్నిటిలో ఉన్నతమైనదిగా ఉన్నది. మరియు దీనిలో కూడా మనము పాత నిబంధనలో చదువునట్లు దేవుడు మరియు ఆయన వాగ్దానము చేసిన మెస్సయ్య మరియు మెస్సయ్య యొక్క రాకును నివారించుటకు తనకు తోచినదంతయు చేయు అపవాదికి మధ్య జరుగు ఒక యుద్ధమును చూచుట మనకు ఆశ్చర్యము కలిగించకూడదు. కాబట్టి అపవాది యొక్క తలను చితకదొరుక్కు ఒక వారసుడు స్త్రీకి జన్మిస్తాడు అని ఏదేను తోటలో దేవుడు వాగ్దానము చేసినప్పుడు అది మొదలుకొని అపవాది ప్రతి మలుపులోనూ దేవునికి వ్యతిరేకముగా నిలబడుట మీరు చూస్తారు. మరి విశేషమైన విషయము ఏమిటంటే ఒక యవన బాలుని విషయములో కూడా అనేకసార్లు అపవాది ఆ బాలుని యొక్క ప్రాణమును తీయజూశాడు. లేక దేవుని ప్రజలు గొప్పగా దీవించబడుచున్న కాలంలో వాడు వారిని చెరసాలలోకి తెచ్చి నాశనము చేయగోరాడు. పాత నిబంధన అంతటా ఇదే కథ మరలా మరలా పునరావృతమగుట మీరు చూడవచ్చు. పాత నిబంధన చరిత్ర యొక్క వృత్తాంత క్రమములో ఆరంభము నుండే దేవుడు కథానాయకుడయ్యున్నాడు మరియు సాతాను వైరి అయి ఉన్నాడు. తోటలో ఆరంభము నుండే దీనిని మీరు చూస్తారు. ఎందుకంటే సాతానుడు వచ్చి ఆదాము హవ్వలను శోధిస్తాడు. అయితే దేవునికి విరోధముగా అతడు వారిని శోధిస్తాడు. తరువాత అవును, పతనము తరువాత పాత నిబంధనలో మిగిలిన కాలమంతా కొనసాగు ఒక సంఘర్షణను మనము చూస్తాము. మరియు అది క్రొత్త నిబంధనలోనికి కూడా సర్పసంతానము మరియు స్త్రీ అనగా అవసంతతికి మధ్య కూడా కొనసాగుటను మనము చూస్తాము. అవును, ఇది అపవాదికి అవమానము కలిగించి వానిని సమూలముగా ఓడించిన క్రీస్తులో ముగింపునకు నెరవేర్పునకు చేరింది. మరియు ఇది పాత నిబంధనలో మరలా మరలా కనబడుతున్న విషయమును మీరు చూడవచ్చు. మరియు సర్పసంతతి అనగా దేవుని విరోధులు దేవుని ఎదిరించుటను, ఆయన ప్రజలను ఎదిరించుటను, ఆయన ప్రజలతో యుద్ధము చేయుటను, ఆయన ప్రజలను అనగదొరుకుటను పాత నిబంధన అంతటా మనము చూస్తాము. కాబట్టి ఉదాహరణకు ఇజ్రాయేలు ఫిలిస్తీయులచే అనగదొరక్కబడి వారితో యుద్ధము చేస్తుంది అని మీరు వినినప్పుడు ఆ యుద్ధము కేవలము ఇజ్రాయేలు మరియు ఫిలిస్తీయులకు మధ్య మాత్రమే జరుగుటలేదు అని మీరు తెలుసుకుంటారు. దాని వెనుక దేవుడు మరియు సాతానుకు మధ్య జరుగు కొనసాగు పోరాటము కలదు అని నేననుకుంటాను. ఇప్పుడు దేవునికి సాతానుకు మధ్య జరుగు ఈ సంఘర్షణ యొక్క ప్రాముఖ్యతను ఆధునిక క్రైస్తవులు చాలాసార్లు కనుగొనలేకపోతారు అని మనము ఒప్పుకోవాలి. మన అనుభావిక లోకము దేవుని ద్వారా మరియు ఆయనను సేవించు ఆత్మల ద్వారా, అలాగే సాతాను ద్వారా మరియు వానిని సేవించు ఆత్మల ద్వారా ప్రభావితము చేయబడుతుంది అనే అవగాహన లేకుండానే మనలో చాలామందిమి బైబిలును ఆశ్రయిస్తాము. అయితే లేఖనం యొక్క వాస్తవిక శ్రోతలు ఈ సమస్యను ఎదుర్కోలేదు. ఆత్మీయ మరియు అనుభావిక వాస్తవికతల మధ్య ఉన్న క్రియాశీల పరస్పరాధారములను వారు అర్థము చేసుకున్నారు. వాస్తవానికి ప్రాచీన లోకములో ఈ నమ్మకము ఎంత సాధారణమైనదిగా ఉండేది అంటే దీనిని గూర్చిన పూర్తి వివరణను ఇవ్వాలని లేఖన రచయితలు కోరలేదు. కాబట్టి ఆధునిక ప్రజలముగా ఈ ఆత్మీయ పోరాటము దృష్ట్యా లేఖనం యొక్క నాటికను మనము చూచుట ఆరంభిస్తే బైబిల్ యొక్క వాస్తవిక శ్రోతలు అప్పటికే ఎరిగి ఉండిన విషయములను మనము కనుగొనవచ్చు. ఈ సంఘర్షణ బైబిల్ బోధించు ప్రతి మాటలో కనిపిస్తుంది. లేఖనం యొక్క ప్రధానమైన పాత్రలను మనసులో ఉంచుకుని పాత నిబంధనలోని యుగముల సంబంధమైన పురోగమనములలోని రెండవ విషయమును ఇప్పుడు మనము చూద్దాము. అది బైబిలులోని వృత్తాంత క్రమము. నిబంధన యుగముల మధ్య లెక్కలేనని భిన్నత్వములు ఉన్నప్పటికీ ఈ భిన్నత్వములన్నీ దేవునికి సాతానుకు మధ్య ఉన్న సంఘర్షణను గూర్చిన ఐక్య సమస్తమును కలిగి ఉన్న కథనములో చక్కగా అమర్చబడతాయి. సౌకర్యముగా ఉండుటకు లేఖనం యొక్క నిబంధన యుగములను అమితమైన స్థుతులను పొందుటకు దేవుడు తన మహిమను వ్యాపింపజేయు బైబిల్ వృత్తాంతములోని ప్రధానమైన అధ్యాయములుగా పరిగణిద్దాము. నాటిక మొదటి అధ్యాయము అనగా ఆదాము యుగముతో ఆరంభమవుతుంది. ఈ అధ్యాయం యొక్క ఆరంభములో దేవుడు మొదటి మానవులను భూమి మీద తన దృశ్య మహిమ నిలిచియున్న ఒక స్థలమందు ఉంచాడు. ఆయనకు పవిత్రమైన స్థలముగా పనిచేసిన ఏదేను తోట తన సృష్టిని చేసిన ఉద్దేశమునకు అనుగుణంగా భూమిని లోపరుచుకుని నింపుట ద్వారా తన పరిశుద్ధమైన తోట యొక్క సరిహద్దులను వ్యాపింపజేయమని దేవుడు ఆదాము హవ్వలకు ఆజ్ఞాపించాడు. తన దృశ్యమైన మహిమగల సన్నిధిని వ్యక్తపరచుటకు భూమిని దేవుని కొరకు తగిన స్థలముగా చేయుట లక్ష్యమై ఉండెను. అవును, మొదటి మానవులను దేవుని మీద తిరుగుబాటు చేయునట్లు పురికొల్పుట ద్వారా సాతానుడు ఈ ప్రణాళికను వ్యతిరేకించాడు మరియు దీనికి స్పందనగా దేవుడు తన సృష్టిని శపించాడు మరియు మానవాళి యొక్క పనిని కష్టతరము చేశాడు. ఆ సమయము మొదలుకొని మానవాళి వ్యతిరేక గుంపులుగా విభజించబడుతుంది అని ఆయన ప్రకటించాడు. స్త్రీ సంతతిలో దేవుని ఉద్దేశములను చేయు ప్రజలు భాగమై ఉంటారు మరియు సర్పం యొక్క సంతానములో సాతాను యొక్క తిరుగుబాటులో పాలివారైన వారు ఉంటారు. అదే సమయంలో స్త్రీ సంతతి తుదకు సాతాను మరియు వాని సంతతి మీద జయమును పొందుతుంది అని కూడా దేవుడు వాగ్దానము చేశాడు. పాత నిబంధనలోని మిగిలిన నిబంధన యుగములు బైబిల్ వృత్తాంత క్రమములో ముఖ్య భాగముగా పనిచేస్తాయి. రెండవ అధ్యాయమైన నోవహు నిబంధన యుగములో సాతానును అనుసరించి మానవాళి చేసిన ఘోరమైన హింస నుండి దేవుడు భూమిని శుద్ధి చేశాడు. స్త్రీ సంతతిలో శేషమును అనగా నోవహును అతని కుటుంబమును ఆయన విమోచించాడు మరియు మానవులు భూమిని నింపి లోపరుచుకొనుచుండగా తదుపరి భ్రష్టత్వమును వ్యతిరేకించమని చెబుతూ ఒక స్థిరమైన లోకమును స్థాపించాడు. మూడవ అధ్యాయమైన అబ్రహాముతో నిబంధన యుగములో సాతాను మరియు వాని అనుచరులతో పోరాడుటలో మానవాళికి నాయకత్వం వహించుటకు స్త్రీ సంతతిలో భాగముగా దేవుడు అబ్రహాము కుటుంబమును ఎన్నుకున్నాడు. అబ్రహామును వారసులను వృద్ధి చేసి కనాను దేశమును వారికి ఇచ్చుదునని దేవుడు వాగ్దానము చేశాడు. ఆ భౌగోళిక ఆరంభ బిందువు నుండి వారు తుదకు దేవునికి మరియు ఆయన ప్రణాళికకు ఎదురయ్యే ప్రతి వ్యతిరేకతను అధిగమిస్తారు. వారు సర్వభూమిని స్వాధీనము చేసుకుని మానవ జాతిలోని ప్రతి కుటుంబమునకు దేవుని ఆశీర్వాదములను వ్యాపింపజేస్తారు. నాలుగవ అధ్యాయమైన మోషేతో నిబంధన యుగములో ఐగుప్తీయులు మరియు వారి దయ్యపు దేవతల మీద దేవుడు ఇజ్రాయేలుకు గొప్ప విజయమును అనుగ్రహించాడు. ఆయన ఇజ్రాయేలును దేశముగా స్థాపించి అది నడిపించబడుటకు తన ధర్మశాస్త్రమును అనుగ్రహించి కనానీయులను తరిమికొట్టమని వారిని ఆజ్ఞాపించాడు. ఇజ్రాయేలీయులు కనానులోనికి ప్రవేశించుచుండగా దేవుడు వారికి కనానీయుల మీద మరియు వారు సేవించు దయ్యపు శక్తుల మీద జయమును అనుగ్రహించాడు. ఆయన ఇజ్రాయేలీయులను దేశములో స్థిరపరచి వృద్ధి చేసి భూమి అందంతటా దేవుని రాజ్యమును వ్యాపింపజేయు అంతిమ లక్ష్యము వైపుకు వారిని నడిపించాడు. ఐదవ అధ్యాయమైన దావీదుతో చేయబడిన నిబంధన యుగములో దేవుని ప్రజలను పాలించుటకు మరియు వారిని సాతానును సేవించిన దేశముల మీద యుద్ధములో మరింత ముందుకు నడిపించుట కొరకు దావీదు కుటుంబము అభిషేకించబడింది. దావీదు రాజవంశము కనానులో భద్రతను తెచ్చింది మరియు లోకము కొరకు దేవుని ప్రణాళికకు స్పందనగా ఇజ్రాయేల్ యొక్క సరిహద్దులను వ్యాప్తిపరచుట కొనసాగించింది. విచారకరముగా కాలక్రమములో ఇజ్రాయేలు రాజులు దేవునిపై వెచ్చలవిడిగా తిరుగుబాటు చేసి దేవుడు వారి రాజ్యమును నాశనము చేసి వారిని చెరలోనికి పంపునట్లు పురికొల్పబడుటకు కారణమయ్యారు. చెరకాలములో వారు అన్యరాజ్యములు మరియు వారి దేవతల యొక్క బానిసత్వములో శ్రమను అనుభవించారు. తుదకు దేవుడు చెరను ముగించుటకు నిర్ణయించుకుని కనానులో రాజ్యమును పునరుద్ధరించుటకు ప్రయత్నించినట్లు ఆయన ఒక చిన్న శేషమును వాగ్దాన దేశములోనికి తిరిగి తీసుకుని వచ్చాడు. అయితే ఆ శేషము కూడా దేవునికి నమ్మకముగా ఉండుటలో విఫలమయ్యింది. కాబట్టి దుష్టత్వము యొక్క బానిసత్వములో చెర కొనసాగింది. పాత నిబంధనలో ప్రస్తావించబడిన చివరి అధ్యాయము ఇజ్రాయేల్ యొక్క శేషము పశ్చాత్తాపపడి దావీదు యొక్క గొప్ప కుమారుడైన మెస్సయ్య లేక క్రీస్తు వారి పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేసిన తరువాత స్థాపిస్తానని దేవుడు వాగ్దానము చేసిన ఆ తుది క్రొత్త నిబంధన అయ్యున్నది. మెస్సయ్య ఇజ్రాయేలును సాతాను మీద, దుష్టశక్తులు మరియు వాటిని సేవించు దేశముల మీద అంతిమ విజయములోనికి నడిపిస్తాడు. ఆయన సాతానును చితకద్రొక్కి వానిని అనుసరించిన వారికందరికీ తీర్పు తీర్చుతాడు. చివరికి మెస్సయ్య సమస్తమును నూతనముగా చేసి దేవుని ప్రజలతో కలిసి భూమిని పాలిస్తాడు. దేవుని మహిమ సృష్టిని నింపుతుంది మరియు ప్రతి జీవి ఆయనను అంతము లేకుండా స్తుతిస్తుంది. పాత నిబంధనలోని నిబంధనాయుగముల మధ్య భేదములు ఉన్నప్పటికీ ఒక సుదీర్ఘమైన కథనములోని అధ్యాయముల వలె యుగములు ఒకదాని మీద మరొకటి నిర్మించబడతాయి అని ఈ బైబిల్ వృత్తాంత సారాంశము మనకు చూపుతుంది. ఒకదానినొకటి వ్యతిరేకపరచుటకు, తొలగించుటకు లేక చిన్నచూపు చూచుటకు బదులుగా చరిత్రలోని ఈ దశలలో ప్రతిదీ లేఖనము యొక్క వృద్ధి చెందుచున్న ఏక వృత్తాంతమునకు తోడ్పాటునిస్తాయి. ఇప్పటి వరకు పాత నిబంధనలోని యుగముల సంబంధమైన పురోగమనముల వెనుక ఉన్న ముఖ్య పాత్రలను మనము పరిగణించాము మరియు ఐక్య వృత్తాంత క్రమములో ప్రతి యుగము ఇతరులతో అనుబంధము కలిగి ఉన్నది అని మనము చూపాము. ఇప్పుడు పాత నిబంధన రచయితలు చాలాసార్లు మునుపటి యుగములను తదుపరి శ్రోతలకు అనువర్తించారు అని చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. ఈ పాఠం యొక్క ఆరంభములో ఈ విధముగా చెబుతూ మనము పాత నిబంధన యొక్క అనువర్తనమును క్రోడీకరించిన విధానము మీకు గుర్తుండే ఉంటుంది. ఎన్నడును మునుపటిలోనికి తిరిగి వెళ్ళవద్దు, కానీ మునుపును ఏనాడు మరచిపోవద్దు. మనము మునుపటిలో జీవించుటలేదు మరియు ఈ కారణము చేత మనము మునుపటి కాలములలో జీవించుచున్నాము అన్నట్లు ఆలోచించకూడదు, ప్రవర్తించకూడదు లేక భావించకూడదు. అయితే మునుపటిని భాగముగా కలిగి ఉన్న వృత్తాంతములో మనము భాగమై ఉన్నాము మరియు పాత నిబంధన రచయితలకు ఇది బాగా తెలుసు. కాలక్రమములో ఏక సత్య దేవుడు ఏక సత్య మతము ద్వారా తనను తాను బయలుపరుచుకొనుచున్నాడు అని వారు గుర్తించారు. అనగా మునుపు దేవుడు చేసిన మరియు చెప్పిన విషయములు కాలమంతటిలో దేవుని ప్రజలకు మార్గదర్శకమును అందిస్తాయి. దీని వెలుగులో పాత నిబంధన రచయితలు మునుపు నేర్చుకున్న విషయములను తీసుకుని తరచుగా వాటిని తమ దినములకు అనువర్తించారు. దీనిని గురించి ఈ విధముగా ఆలోచించండి. పాత నిబంధనలో ఆరు ప్రధానమైన నిబంధనాయుగములు ప్రస్తావించబడినవి. అయితే మూడు ఆరంభ యుగములను గూర్చి, అనగా ఆదాము, నోవాహు మరియు అబ్రహాము కాలములను గూర్చి మనము కలిగి ఉన్న సమాచారమంతా మోషే, దావీదు మరియు క్రొత్త నిబంధన యొక్క తదుపరి యుగములలో వ్రాయబడిన బైబిల్ గ్రంథములలో నుండి వెలువడుతుంది. యుగముల సంబంధమైన పురోగమనములను గూర్చి వారు కలిగి ఉండిన అవగాహనను బయలుపరచుటకు పాత నిబంధన రచయితలు తమ రచనలలో చేర్చిన రెండు సామాన్య విషయములను మనము పరిగణిద్దాము. మొదటిగా పాత నిబంధన రచయితలు మునుపటిని గూర్చి వ్రాశారని మనము చూద్దాము. రెండవదిగా వారు ప్రస్తుతము కొరకు వ్రాశారని మనము చూద్దాము. అనగా వారి ప్రస్తుతములో వారి దినములలో నివసించిన శ్రోతల కొరకు వారు వ్రాశారు. ముందుగా పాత నిబంధన రచయితలు మునుపటిని గూర్చి వ్రాశారు అను వాస్తవమును చూద్దాము. పాత నిబంధన గ్రంథములన్నీ విశేషముగా మునుపటిని గూర్చి మాట్లాడతాయి. పంచగ్రంథమును పరిగణించండి. ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశకాండములను చూడండి. తన నిబంధనాయుగములో మోషే ఈ గ్రంథములన్నింటినీ వ్రాశాడు. అయితే ఆదికాండములో అతడు చాలా కాలము క్రితము ఆదాము, నోవహు మరియు అబ్రాహాము నిబంధనల యుగములలో జరిగిన సన్నివేశములను నివేదించాడు. నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశకాండములలో అతడు చరిత్రలో వెనుకకు అంత దూరము వెళ్ళలేదు. అయితే అక్కడ కూడా గ్రంథములు వ్రాయబడుటకు ముందు జరిగిన సన్నివేశముల మీద అతడు దృష్టి పెట్టాడు. మిగిలిన పాత నిబంధన గ్రంథములన్నీ దావీదు నిబంధనాయుగములో వ్రాయబడినవి మరియు అవి కూడా తమ శ్రోతలను గతములోనికి తీసుకుని వెళ్ళాయి. ఉదాహరణకు యోబు గ్రంథము దావీదు యుగమునకు చెందిన రాజుల పరిపాలన కాలములో వ్రాయబడి ఉండవచ్చు. అయితే అది రాజుల పరిపాలనకు చాలా కాలం క్రితం అబ్రహాం యుగములో జరిగిన సన్నివేశములను నివేదిస్తుంది. యెహోషువ, న్యాయాధిపతులు మరియు రూతు గ్రంథములు దావీదు నిబంధన యుగములో వ్రాయబడినవి. కాని దావీదు రాజొగుటకు ముందు మోషే యుగం యొక్క ముగింపు కాలములో జరిగిన సన్నివేశములను నివేదిస్తాయి. సమూయేలు, రాజులు, దినవృత్తాంతములు, యజ్రా, నిహెమ్య గ్రంథములు మునుపు ఆ మధ్యకాలములో జరిగిన సన్నివేశములను శ్రోతలకు జ్ఞాపకము చేశాయి. యెషయా నుండి మలాకి వరకు ఉన్న పాత నిబంధన ప్రవక్తల గ్రంథముల విషయంలో కూడా ఇది వాస్తవమై ఉన్నది. ప్రవక్తలు ముందుగా ప్రవచన పలుకులు మరియు కార్యముల ద్వారా పరిచర్య చేశారు. తరువాత మాత్రమే వారి సమకాలీన శ్రోతలను వ్యాప్తిపరుచుట కొరకు వారి పరిచర్యలు నమోదు చేయబడినవి. కాబట్టి వారి గ్రంథములు చాలా వరకు అప్పటికే ఇవ్వబడిన ప్రవచన కార్యములు మరియు ఉపన్యాసముల యొక్క వ్రాయబడిన నివేదికలుగా ఉన్నాయి. ఇంచుమించు ఇదే విధముగా సామెతలు, పరమగీతము మరియు ప్రసంగి గ్రంథములు కూడా మునుపు కొంతకాలము క్రితము జరిగిన సన్నివేశముల యొక్క వేదాంత శాస్త్ర విశ్లేషణలై ఉన్నాయి. పాత నిబంధన రచయితలు మునుపటిని గూర్చి వ్రాశారు అని ఇప్పుడు మనము అర్థము చేసుకున్నాము గనుక వారు వర్తమానము కొరకు అనగా తమ సమకాలీన శ్రోతల కొరకు కూడా వ్రాశారు అను వాస్తవమును ఇప్పుడు మనము చూద్దాము. బైబిల్ రచయితలు లేఖనములను వ్రాయుట ఆరంభించినప్పుడు వారు పాఠకులు అనగా తమ ప్రజల యొక్క అవసరతలను తీర్చుట కొరకు వ్రాశారు. మరియు వారు ఊరకనే కూర్చొని వ్రాయుట అంటే ఇష్టము కాబట్టి మాత్రమే వ్రాయలేదు. బదులుగా నేర్చుకునుటకు, నడిపింపు కొరకు మరియు నిర్మాణము కొరకు ప్రజలు కలిగియుండిన అవసరతలను తీర్చుటకు వారు వ్రాశారు. ఈ కారణము చేత ప్రతి గ్రంథము వెనుక ఒక స్పష్టమైన ఉద్దేశము ఉన్నది. ప్రేరణ అనున్నది కేవలము కూర్చొని వ్రాయుటకు సంబంధించినది మాత్రమే కాదు అక్కడ ఒక అవసరత ఉన్నది కాబట్టే వ్రాయుట జరిగినది. లేచి వ్రాయము. ఇందుమూలముగానే ప్రతి రచయిత తన ప్రజల యొక్క అవసరతను పరిగణలోనికి తీసుకుని ప్రజలకు అర్థమైన రీతిలో సమాచారమును అందించారు. లేఖన రచయితలు వారు వ్రాయుచున్న శ్రోతల యొక్క పరిస్థితులను దగ్గరగా పరిశీలించారు. దీనిని మనము అతిగా ఉద్ఘాటించవలసిన పనిలేదు. అవి వాస్తవిక పరిస్థితుల కొరకు ఎంతగా ఉద్దేశించబడినవి అంటే తదుపరి శ్రోతలకు అవి ఎలాంటి ప్రయోజనమును కలిగించవు అని మనము అనుకోకూడదు. ఇతర స్థలములతో పాటు రోమాపత్రిక 15:4 పౌలు మాటల ప్రకారం వ్రాయబడిన సమస్తము మన ప్రోత్సాహము కొరకు వ్రాయబడినవి అని మనకు తెలుసు. అయినను తాము వ్రాయుచున్న శ్రోతల యొక్క జీవితములలో జరుగుచున్న విషయముల మీద లేఖన రచయితలు విశేషమైన దృష్టిని పెట్టారు. ఉదాహరణకు ఆదికాండము ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ప్రజల సమూహమునకు వ్రాయబడింది. వారు ఇంతకుముందే భూమి మీద ఉన్న అత్యంత బలవంతుడైన చక్రవర్తికి కోపము పుట్టించారు. వారు తమ ఇతర విరోధులతో యుద్ధము చేయవలసి ఉండిన ఒక భూమిలోనికి ప్రవేశించుటకు సిద్ధముగా ఉన్నారు. వారు దేనిని గూర్చి కూడా భయపడవలసిన పనిలేదు అని వారు తెలుసుకునవలసి ఉండెను. కాబట్టి సమస్తమును సృజించిన, సర్వదేశములను నియంత్రణలో ఉంచుకునిన, పితరులకు వాగ్దానములను చేసి ఆ వాగ్దానములను నెరవేర్చిన దేవుని గూర్చి తెలియజేస్తూ ఆదికాండము ఆరంభమవుతుంది. ఇజ్రాయేలు భయపడవలసిన పనిలేదు. కాబట్టి ఒకసారి మనము వాస్తవిక శ్రోతల యొక్క పరిస్థితులను తెలుసుకుంటే లేఖనము చెప్పు విషయములను మరియు అది ఎందుకు చెబుతుందో తెలుసుకున్నట్లో అది సహాయపడుతుంది. తరువాత మనం ఇలాంటి ప్రశ్నలను అడగవచ్చు. ఐగుప్తును విడచిన తరువాత అరణ్యములో ఇజ్రాయేలు ఎదుర్కొనిన పరిస్థితులను పోలిన పరిస్థితులను మనం ఏ సందర్భములలో అనుభవించుచున్నాము? మరియు దేవుడు ఒక కాపరి వలె తన ప్రజల మీద శ్రద్ధ వహించు విధానమును మరియు మన అవసరతల కొరకు దయచూపు విధానమును మనము చూచుట ఆరంభిస్తాము. మునుపు బైబిలు విశ్వాసం యొక్క కర్బన సంబంధమైన పురోగమనములో ఆరంభ దశలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అని లేఖన రచయితలు అర్థము చేసుకున్నారు. అయితే వారి దినములలో నివసించిన శ్రోతలకు పరిచర్య చేయుట కొరకు వారు అన్నిటికంటే ఎక్కువగా పిలువబడ్డారు. కాబట్టి వారి వాస్తవిక శ్రోతల జీవితముల కొరకు వంతెనలను నిర్మించిన విధానముగా వారు మునుపటిని గూర్చి వ్రాశారు. వారు చారిత్రక ప్రజలను, క్రియలను, మాటలను, వ్యవస్థలను మొదలగు వాటిని గూర్చి చారిత్రక అంశములు వారి శ్రోతల యొక్క జీవితములకు అనుబంధపరచబడు విధానములలో ఉద్ఘాటించారు. చాలా వరకు ఈ వంతెనలను నిర్మించుట కొరకు బైబిల్ రచయితలు ఉపయోగించిన సాహిత్య పద్ధతులను గూర్చి పాత నిబంధన గ్రంథముల యొక్క వాస్తవిక శ్రోతలు సుపరిచితులై ఉన్నారు. కాబట్టి రచయితలు ఈ అనుబంధములను వివరించవలసిన అవసరతను చూడలేదు. మరికొన్నిసార్లు మునుపటికి మరియు ప్రస్తుతానికి మధ్య ఉన్న అనుబంధములను ఎత్తిచూపు కొన్ని చిన్న ఆధారములను రచయితలు అందించారు. మరికొన్ని వాక్యభాగములలో మునుపు వారికి ఏ విధముగా అనువర్తించబడుతుందో చూచినట్లు తమ శ్రోతలకు సహాయము చేయుట కొరకు బైబిల్ రచయితలు సూటైన వివరణలను అందించారు. తమ సొంత ప్రస్తుత శ్రోతలతో మునుపటిని అనుసంధానము చేయుటకు పాత నిబంధన రచయితలు మార్గములను కనుగొనిన విధముగానే ఆధునిక క్రైస్తవులు కూడా మునుపటి కాలములోని రచనలను తమకు అనుసంధానము చేసుకోవాలి. అవును, ఆధునిక అనువర్తనము మన దినములలో జరుగుతున్న విషయముల మీద దృష్టి పెడుతుంది. అయితే అది ఎల్లప్పుడూ మునుపటి మార్గముల మీద ఆధారపడి ఉంటుంది. ఆధునిక లోకములో నివసించు దేవుని ప్రజలముగా మన విశ్వాసము దేవుడు చాలా కాలము క్రితం బయలుపరిచిన దానితో లోతైన అనుబంధమును కలిగి ఉన్నది. మునుపటితో వ్యవహరించు పాత నిబంధన గ్రంథముల యొక్క ఆధునిక అనువర్తనమునకు మనము అంకిత భావమును కలిగి ఉన్నాము. మరియు మనము క్రొత్త నిబంధన గ్రంథములను అనువర్తించినప్పుడు కూడా మనము మునుపటి వైపునకే చూచుచున్నాము. ఇప్పుడు ప్రకటన గ్రంథము వంటి కొన్ని పుస్తకములు భవిష్యత్తు మీద ఎక్కువ దృష్టిని పెడతాయి. అయితే ప్రకటన గ్రంథము కూడా దాని రచయిత అయిన యోహాను మునుపటికి చెందిన తన వాస్తవిక శ్రోతలకు అనువర్తించిన దర్శనముల యొక్క నివేదిక అయ్యున్నది. ఏదో ఒక విధముగా లేఖనములోని ప్రతి గ్రంథము దేవుడు మునుపు చేసిన కార్యముల మీద దృష్టి పెడుతుంది. కాబట్టి ఈ గ్రంథములను ఆధునిక లోకమునకు అనువర్తించుటకు మనము మునుపటి మీద కూడా దృష్టి పెట్టవలసి ఉన్నది. ఇప్పటి వరకు యుగముల సంబంధమైన పురోగమనములను గూర్చిన మన చర్చ పాత నిబంధనలోని యుగముల సంబంధమైన పురోగమనముల వెనుక ఉన్న ముఖ్య పాత్రల మీద, లేఖనం యొక్క ఐక్య వృత్తాంత క్రమము మీద, మరియు పాత నిబంధన రచయితలు మునుపటి యుగములను తమ సమకాలీన శ్రోతలకు అనువర్తించారు అను వాస్తవం మీద దృష్టి పెట్టింది. కాబట్టి మునుపటికి మరియు ప్రస్తుతానికి మధ్య బైబిల్ రచయితలు వెలికితీసిన అనుబంధముల రకముల మీద దృష్టి పెట్టుటకు మనము ఇప్పుడు సిద్ధముగా ఉన్నాము. మునుపటికి మరియు ప్రస్తుతానికి మధ్య పాత నిబంధన రచయితలు వెలికితీసిన మూడు రకముల అనుబంధములను గురించి మనము మాట్లాడదాము. మొదటిగా వారి విశ్వాసములోని పలు కోణములకు చారిత్రక నేపథ్యములను వారు తమ శ్రోతలకు అందించారు. రెండవదిగా వారి శ్రోతలు అనుకరించవలసిన మరియు తిరస్కరించవలసిన కొన్ని మాదిరులను వారు ఇచ్చారు. మూడవదిగా వారి శ్రోతల అనుభవముల యొక్క ఆకాంక్షలను వారు అందించారు. బైబిల్ రచయితలు తమ శ్రోతలకు చారిత్రక నేపథ్యములను ఇచ్చిన విధానమును చూస్తూ ఆరంభిద్దాము. వారి శ్రోతల యొక్క ప్రస్తుత అనుభవముల యొక్క నేపథ్యమును లేక మూలములను వివరించుట ద్వారా పాత నిబంధన ప్రవక్తలు చాలాసార్లు మునుపటి యొక్క ఔచిత్యమును చూపారు. ఉదాహరణకు మోషే ఆదాము హవ్వల వివాహమును గురించి వర్ణించిన తరువాత ఈ సన్నివేశమును తన శ్రోతలతో సూటిగా అనుసంధానము చేయుటకు అతడు ఒక క్షణం ఆగాడు. ఆదికాండము 2:24 మోషే వ్రాసిన మాటలను వినండి. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురు. ఈ వచనములో ఆదాము నిబంధన యుగమునకు చెందిన ఒక విషయము మోషే యుగమునకు చెందిన శ్రోతలకు ఏ విధముగా ఔచిత్యముగా ఉన్నదో మోషే వివరించాడు. విశేషముగా ఆదాము హవల వివాహము మోషే దినములలో కూడా కొనసాగిన నిలిచియుండు వివాహ ఆజ్ఞను స్థిరపరిచింది. తన వాస్తవిక శ్రోతల కొరకు మోషే ఈ సన్నివేశమును ఒక నేపథ్యముగా ఉపయోగించుకున్నాడు అని ఒకసారి మనము చూడగలిగితే దానిని మనము అదేవిధముగా మనకు కూడా అనుసంధానము చేసుకోవచ్చు. ఆదాము హవల వివాహము ప్రాచీన ఇజ్రాయేలులో వివాహము కొరకు నేపథ్యమై ఉన్నది, మరియు మన దినములలో కూడా వివాహమునకు నేపథ్యమై ఉన్నది. ఇతర సందర్భాలలో చారిత్రక వ్యక్తులను దేవుడు ఆమోదించుటను లేక తిరస్కరించుటను బయలుపరచుటకు బైబిల్ రచయితలు నేపథ్యములను ఉపయోగించారు. ఉదాహరణకు రూతు గ్రంథము రూతులో గాని నయోమిలో గాని లేక బోయాజులో గాని ఎలాంటి తప్పిదము లేదు అని తెలియజేస్తూ దేవుని సంపూర్ణ ఆమోదమును వారు కలిగియుండిది అని చూపుతుంది. దీనికి కారణమును మనము గ్రంథం యొక్క ముగింపులో చూస్తాము. రూతు గ్రంథము 4:20-21 రూతు గ్రంథమును ముగించు వంశావళిని వినండి. సల్మాను బోయజును కనెను, బోయజు ఒబేదును కనెను, ఒబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను. బోయజు రాజైన దావీదు యొక్క పితరుడు అని ఈ వంశావళి తెలియజేస్తుంది. ఈ ముగింపు మోషయుగములో జరిగిన సన్నివేశములను దావీదు నిబంధనా కాలములో నివసించిన వాస్తవిక శ్రోతల కాలమునకు అనుసంధానము చేస్తుంది. మొత్తం మీద దావీదు మోయాబీయురాలైన రూతు వారసత్వంలో జన్మించాడు కాబట్టి దావీదు రాజరికం యొక్క మాన్యతను గూర్చి తీవ్రమైన ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఇజ్రాయేలులో ఆమె యొక్క చేరిక అన్ని విధములుగా మాదిరికరమైనదిగా ఉన్నది అని, దేవుడు ఆమెను పూర్తిగా ఆమోదించాడు అని రూతు గ్రంథములోని వృత్తాంతము కనుపరుస్తుంది. ఈ విధముగా ఇజ్రాయేలు రాజుగా దావీదు యొక్క ఎంపికను పునరుద్ఘాటించిన నేపథ్యమును రూతు గ్రంథము అందిస్తుంది. మరొకసారి తన వాస్తవిక శ్రోతల కొరకు రూతు గ్రంథం యొక్క రచయిత నిర్మించిన వంతెనను ఆధునిక అనువర్తనములో విస్తరింపజేయుటకు మనకు అవకాశం ఉన్నది. దేవుడు రూతును ఆమోదించుట దావీదు కాలములో దావీదు యొక్క రాజవంశం యొక్క మాన్యతను చూపిన విధముగానే మన దినమున దావీదు గొప్ప వారసుడైన యేసు యొక్క రాజరికమును ఆమోదించుటకు మనకు నేపథ్యమును అందిస్తుంది. మునుపటికి మరియు ప్రస్తుతానికి మధ్య రచయితలు వెలికితీసిన అనుబంధములు నేపథ్యములను అందించుటతో పాటుగా తమ వాస్తవిక శ్రోతలు అనుకరించుటకు లేక తిరస్కరించుటకు మాదిరులను కూడా అందించాయి. కొన్నిసార్లు మనము బైబిల్ వృత్తాంతమును చదువునప్పుడు మనలను మనము ఇలా అడుగుతుంటాము, ఇప్పుడు ఇది మంచి మాదిరా లేక చెడ్డ మాదిరా? బైబిలులో ఉన్న ఈ వ్యక్తి చేసినట్లు నేను చేయాలా లేక దీనికి భిన్నమైన పనిని చేయాలా? మరియు ఈ ప్రశ్నకు పలు వాక్య భాగములలో పలు విధములుగా జవాబు ఇవ్వవచ్చు. కానీ అనేక బైబిల్ వృత్తాంతములకు అనువర్తించబడు ఒక చాలా ప్రాముఖ్యమైన నియమము ఇక్కడ ఉన్నది, మరియు దానిని నేను ప్రతిఫలముల నియమము అని పిలుస్తాను. మరియు అది వృత్తాంతం యొక్క ముగింపు వైపుకు చూసి ఆ వ్యక్తికి ఏమి జరుగుతుందో చూచుట అయ్యున్నది. వారు దేవుని ఆశీర్వాదమును పొందుకుంటారా లేక దేవుని తీర్పును పొందుకుంటారా? చాలాసార్లు ఒక వ్యక్తి మంచి మాదిరిని ఇచ్చుచున్నాడా లేక చెడ్డ మాదిరిని ఇచ్చుచున్నాడా అని కనుగొనుటకు ఆధారమునిచ్చుటకు ఇది మనకు సరిపోతుంది. మోషే యుగములోని సన్నివేశములను దావీదు యుగములో నివసించుచున్న వాస్తవిక శ్రోతల కొరకు నమోదు చేయు యెహోషువా గ్రంథములోని రెండు మాదిరులను ఉదాహరణలుగా చూద్దాము. యెహోషువా గ్రంథము 2-6 అధ్యాయములలో ఎరికో పట్టణము కొరకు చేయబడిన యుద్ధములో ఇజ్రాయేల్ యొక్క పనితీరును గూర్చి యెహోషువా గ్రంథరచయిత ఒక అనుకూలమైన మాదిరిని, మరియు యెహోషువా గ్రంథం 7 అధ్యాయములో హాయి పట్టణము కొరకు చేయబడిన యుద్ధములో వారి పనితీరును గూర్చి ప్రతికూలమైన మాదిరిని ఇచ్చాడు. ఎరికో పట్టణము కొరకు చేయబడిన యుద్ధమును గూర్చిన సుదీర్ఘమైన కథనములో యెహోషువా గాని వేగులవారు గాని ఇజ్రాయేలు సైన్యము గాని దేవుని చిత్తమునకు విరోధముగా ఏదైనా పని చేసినట్లు ఎలాంటి సూచన లేదు. ఎరికోకు కొన్ని మైళ్ళ దూరములో గిల్గాలు వద్ద సున్నతికి సమర్పించుకుని వారు దేవునికి తమ సంపూర్ణ భక్తిని కనుపరచారు, మరియు దేవుడు ఆజ్ఞాపించిన విధముగా లేవీయులు పాడుచు, కేకలు వేయుచు, బూరలు ఊదుచు ఎరికో చుట్టూ తిరుగుచుండగా వారిని వెంబడించారు. కాబట్టి యెహోషువా గ్రంథము 6:27 ఈ అనుకూలమైన మాటలతో యెహోషువా గ్రంథరచయిత వృత్తాంతమును ముగించాడు. యెహోవా యెహోషువాకు తోడయ్యుండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. అయితే యెహోషువా గ్రంథము 7:1 హాయి పట్టణము కొరకు జరిగిన యుద్ధమును గూర్చిన కథనము ఏ విధముగా ఆరంభమైందో వినండి. శపితమైన దాని విషయములో ఇజ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఈ వచనము ఎరికో కొరకు జరిగిన యుద్ధములో ఇజ్రాయేల్ యొక్క అనుకూలమైన మాదిరిని, హాయి పట్టణము కొరకు జరిగిన యుద్ధములో ఇజ్రాయేల్ యొక్క ప్రతికూలమైన మాదిరితో వ్యత్యాసముగా చూపుతుంది. ఇజ్రాయేలు హాయి పట్టణము మీద ముందు దాడి చేసినప్పుడు యుద్ధములో వచ్చిన కొల్లసొమ్ము అంతా దేవుని కొరకు ప్రత్యేకించబడాలని దేవుడిచ్చిన ఆజ్ఞకు తిరుగుబాటుగా ఎరికో నుండి ఆకాను కొంత సొత్తును దొంగిలించుట వలన ఇజ్రాయేల్ యొక్క మహాసైన్యము ఓటమి చవిచూసింది. వారు ముందు దేవుని ఎదుర్కొని తమ పాపమును ఒప్పుకొని ఆకాను మరియు అతని కుటుంబమును తీవ్రముగా శిక్షించినంత వరకు యెహోషువా మరియు ఇజ్రాయేలు యుద్ధములో హాయి పట్టణమును ఓడించలేదు. ఎరికో మరియు హాయి పట్టణముల కొరకు జరిగిన యుద్ధములలోని భిన్నత్వములు యెహోషువా యొక్క పాఠకులకు అనుకరించుటకు అనుకూలమైన మాదిరిని మరియు తిరస్కరించుటకు ప్రతికూలమైన మాదిరిని అందించాయి. ఈ మాదిరులను గమనించుట ద్వారా దావీదు యుగములోని వాస్తవిక శ్రోతలు యుద్ధములో తమ సొంత రాజులను ఏ విధముగా అనుసరించాలో నేర్చుకొనవలసి ఉన్నది. అవును, క్రీస్తు అనుచరులముగా యెహోషువా చేసినట్లు మనము శారీరక యుద్ధమును చేయము, ఎందుకంటే క్రొత్త నిబంధన మనలను కేవలము ఆత్మీయ పోరాటము కొరకు మాత్రమే పిలుస్తుంది. అయినను ఆధునిక అనువర్తనములో ఆత్మీయ పోరాటములో పాలు పొందుటకు సరి అయిన మార్గములను నేర్చుకొనున్నట్లు ఇవే అనుకూల మరియు ప్రతికూల మాదిరుల వంతెనను మనము పొడిగిస్తాము. సులువైన మాటలలో ఎరికోలో యెహోషువా చేసినట్లు మనము దేవునికి అంకితము చేయబడి ఉండాలి, మరియు హాయి పట్టణం యొద్ద అకాను చేసినట్లు ఆయన ఆజ్ఞలను నిర్లక్ష్యము చేయకుండా మనము జాగ్రత్త పడాలి. అవును, ఈ విస్తృతమైన ఆధునిక అనువర్తనములకు సంబంధించి లెక్కలేనని వివరములు ఉన్నాయి. అయితే తన వాస్తవిక శ్రోతలకు యెహోషువా గ్రంథరచయిత ఇచ్చిన అనుబంధములు ఈ వివరములను మన సొంత పరిస్థితుల కొరకు నిర్ధారించుకొనుటలో మనకు సహాయము చేయు మార్గములలో మనము వ్యాపింపజేయవచ్చు. దైవికమైన జీవితము అంటే పాపము అంటే ఏమిటో గమనించుట అని బైబిల్ మనకు అనేక విధములుగా బోధిస్తుంది. కొన్నిసార్లు అది దీనిని సూటిగా చెబుతుంది, మీరు ఇలా చేయాలి లేక మీరు ఇలా చేయకూడదు అన్నట్లు. కానీ కొన్నిసార్లు చరిత్రలో నిజమైన ప్రజలు అనుదినము తమ జీవితములను జీవించిన విధానమును తెలియజేస్తూ చెబుతుంది, మరియు వాటిని మనము చదువుచుండగా వారి మాదిరి నుండి మనము అనుకూలముగా లేక ప్రతికూలముగా నేర్చుకోవలసి ఉన్నది అని మనకు తెలుస్తుంది. ఏలయనగా ఓర్పు వలనను, లేఖనముల వలని, ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వకాలమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అని రోమాపత్రికలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనము అనుకరించవలసిన అనుకూల మాదిరులు మనకు ఉన్నాయి, మరియు మనము విసర్జించవలసిన ప్రతికూల మాదిరులు కూడా ఉన్నాయి. బెత్షెబాతో దావీదు వ్యభిచారము చేసినప్పుడు అది తప్పు అని 10 ఆజ్ఞల ద్వారా మనకు తెలుసు. నాతాను అతనిని పాపమును బట్టి గద్దించుట ద్వారా కథనములో నుండి అది మనకు తెలుస్తుంది, మరియు ఇతర సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది సాధారణముగా మంచి మాదిరిని ఇచ్చు ఒక వ్యక్తి, దేవునికి ఇష్టుడైన వ్యక్తి ఇచ్చిన ఒక చెడ్డ మాదిరి అని మనకు తెలుసు. అయితే ఈ తేడాను మనం ఎలా తెలుసుకోగలము? దేవుని ధర్మశాస్త్రము స్పష్టమైన బోధనలు, ఆజ్ఞలు, మరియు తరువాత అది కార్యరూపం దాల్చుతుంది, మరియు ఈ రెంటిని మనము కలిపి చెప్పవచ్చు. కొన్నిసార్లు లేఖనములను మనము పరిశీలించుచున్నప్పుడు ఒక వ్యక్తిగత పాత్ర లేక అతని జీవితమును మనము అనుకరించాలా లేదా అని కనుగొనుట చాలా కష్టమవుతుంది, మరియు మనము అనుకరించాలని మనకు తెలిసిన ఏకైక వ్యక్తి యేసు మాత్రమే అని మనము జ్ఞాపకముంచుకోవాలి. మన విమర్శలో సంపూర్ణముగా ఉత్తీర్ణత పొందేది ఆయన ఒక్కడు మాత్రమే. మిగిలిన వారందరినీ మనము జాగ్రత్తగా పరిశీలన చేయాలి. వారు బైబిల్లో ఉండుటకు కారణము ప్రధానముగా మనము అనుకరించున్నట్లు మాదిరిగా ఉండుట కాదు. అయితే మనము దానిని అర్థము చేసుకున్నటకు ప్రయత్నించినప్పుడు మనము అనుకరించుటకు మరియు అనుకరించకపోవుటకు ఒక జీవిత పాఠమును పొందుకున్నప్పుడు మనము నేపథ్యమును, ఆ క్రియలను గూర్చి ఏమి చెప్పబడి ఉన్నదో, ఆ క్రియల యొక్క పరిణామాలు ఏమిటో, అవి రాజ్యవ్యాప్తికి తోడ్పడతాయా లేదా అనే విషయములను మనము చూడాలి. అయితే ప్రధానముగా లేఖనములలో ఉన్న నైతిక విలువలను చూసి మనము తీర్పు తీర్చినప్పుడు యేసు మినహా ఎవరూ కూడా ఆ స్థాయికి చేరలేరు. ఆయన చేసిన మరియు చెప్పిన ప్రతిదీ మంచిది, సత్యము మరియు అందమైనది అని మనకు తెలుసు. మిగిలిన వారంతా బైబిలు నైతికత అను భూతద్దము కిందకి వస్తారు. చివరిగా నేపథ్యమును మరియు మాదిరులను ఇచ్చుటతో పాటుగా పాత నిబంధన రచయితలు తమ వాస్తవిక శ్రోతల యొక్క సొంత అనుభవముల యొక్క ఆకాంక్షలను చేర్చుట ద్వారా మునుపటికి మరియు ప్రస్తుతానికి మధ్య అనుబంధములను వెలికితీశారు. మునుపటి కాలములో జరిగిన సన్నివేశములు తమ శ్రోతలు ఎదుర్కొనుచున్న పరిస్థితులను పోలియున్న విధానములను తెలుపుటకు బైబిల్ రచయితలు చాలాసార్లు మునుపటిని గూర్చి వ్రాశారు. ఇట్టి వంతెన ముందస్సు సూచన అను ఒక సాహిత్య రకమును పోలియున్నది. ముందస్సు సూచనలో తదుపరి వివరములను ఆకాంక్షించు విధముగా రచయిత వృత్తాంతములోని ఆరంభ వివరములను అందిస్తాడు, మరియు బైబిల్ రచయితలు కొన్నిసార్లు మునుపటిని గూర్చిన ఇవే ఉద్దేశములతో వ్రాయుట జరిగింది. వారి పాఠకుల యొక్క అనుభవములను ఆకాంక్షించు విధానములలో వారు మునుపటి సన్నివేశములను గూర్చి వ్రాశారు. ఒక సుపరిచితమైన ఆకాంక్ష ఆదికాండం 12:10-20 నమోదు చేయబడిన అబ్రహాము ఐగుప్తుకు వెలుటను గూర్చి మోషే ఇచ్చిన వృత్తాంతములో జరుగుతుంది. అవును, అబ్రహాము యుగములో జరిగిన ఒక వాస్తవమును గూర్చి మోషే తెలిపాడు. కాని అబ్రహాముకు మరియు తమకు మధ్య ఉన్న అనేక పోలికలను గుర్తించుటలో, తన వాస్తవిక శ్రోతలకు సహాయము చేయు విధానములలో అతడు వృత్తాంతమును వివరించాడు. ఉదాహరణకు మోషే యొక్క వాస్తవిక శ్రోతలు కరువు వలన ఐగుప్తునకు వెళ్లిన విధముగానే అబ్రహాము కూడా కరువు కారణంగా ఐగుప్తునకు వెళ్ళాడు. శారాను తన భవనములోనికి తీసుకునుట ద్వారా పరో అన్యాయముగా అబ్రహామును ఐగుప్తులో బంధించిన విధముగానే మోషే దినములలో ఐగుప్తీయులు అన్యాయముగా ఇజ్రాయేలీయులను బానిసలను చేశారు. పరో కుటుంబము మీదకి తెగులును రప్పించుట ద్వారా దేవుడు అబ్రహామును విమోచించాడు, మరియు మోషే దినములలో ఐగుప్తు మరియు ఫరో కుటుంబము మీద పలు తెగుళ్లను పంపుట ద్వారా ఆయన ఇజ్రాయేలును విడిపించాడు. ఫరో అబ్రహామును గొప్ప ఐశ్వర్యముతో తిరిగి పంపాడు, మరియు మోషే దినములలోని నిర్గమములో ఫరో మరియు ఐగుప్తీయులు ఐగుప్తు యొక్క ఐశ్వర్యమునిచ్చి ఇజ్రాయేలీయులను పంపివేశారు. అబ్రహాము యొక్క అనుభవము వారి సొంత అనుభవమునకు ముందస్సు సూచనగా ఉన్నదని చూపుతూ మోషే ఈ పోలికలను వెలికితీశాడు. తన వాస్తవిక శ్రోతలు ఐగుప్తులోని సమయమును తమ గతిగా ఎంచుకునుట ఆపమని మరియు వారి విమోచనను దేవుడు వారి పక్షమున చేయబోవు గొప్ప కార్యముగా చూచినట్లు వారిని ప్రోత్సహించాలని మోషే కోరాడు. మరొకసారి ఆధునిక అనువర్తనములో అబ్రహాము జీవితము నుండి తన వాస్తవిక శ్రోతలకు మధ్య మోషే నిర్మించిన వంతెనను చూసి ఆ వంతెనను మన ఆధునిక జీవితముల కొరకు పొడిగించుట మన పని అయ్యున్నది. ఉదాహరణకు దేవుడు ముందు అబ్రహామును తర్వాత ఇజ్రాయేలును విమోచించిన విధముగానే క్రీస్తు మనలను దుష్టుని యొక్క బానిసత్వము నుండి విమోచించాడు అని క్రొత్త నిబంధన బోధిస్తుంది. ఇట్టి పోలికల ద్వారా ఐగుప్తునకు అబ్రహాము చేసిన ప్రయాణము ఆధునిక క్రైస్తవులు మన విశ్వాసమును మరియు దేవుని సేవను అర్థము చేసుకునవలసిన విధానమును ఆకాంక్షించింది. మనము లేఖనమును అనువర్తించిన ప్రతిసారి బైబిల్ కాలములకు మరియు మన దినములకు మధ్య జరిగిన యుగముల సంబంధమైన పురోగమనములను మనము పరిగణించాలి. నేపథ్యములు, మాదిరులు మరియు ఆకాంక్షల ద్వారా పాత నిబంధన రచయితలు వెలికితీసిన అనుబంధములు చారిత్రక యుగముల మధ్య ఉన్న ఖాళీని పూరించు వంతెనను, నిర్మించు పద్ధతులను మనకు అందిస్తాయి. ఆధునిక అనువర్తనము మరియు పాత నిబంధన యుగములను గుర్చిన ఈ పాఠములో వాటి భిన్నత్వము, యుగముల యొక్క సామాన్య ఆకారము మరియు ఈ విభాగముల యొక్క పర్యవసానాల దృష్ట్యా పాత నిబంధన చరిత్ర యొక్క యుగముల సంబంధమైన విభజనలను మనము చూశాము మరియు వాటి స్థిరమైన పాత్రలు, ఐక్య వృత్తాంత క్రమము, బైబిల్ రచయితలు మునుపటి యుగములను ఉపయోగించుట మరియు మన అనువర్తనములో సహాయపడు యుగముల మధ్య అనుబంధముల దృష్ట్యా ఈ విభజనల మధ్య ఉన్న యుగముల సంబంధమైన పురోగమనములను మనము పరిగణించాము. మనము చూసినట్లుగా దేవుని నిబంధనలు బైబిల్ చరిత్రను విభిన్నమైన వేదాంత శాస్త్ర ధోరణులు గల ప్రధానమైన యుగములుగా విభాగించాయి. కాబట్టి మునుపటి మార్గములలోనికి తిరిగి వెళ్ళుట ద్వారా మన దినములలో దేవుని సేవించుటకు మనము ఏనాడూ ప్రయత్నించకూడదు. అయితే మునుపటి కాలములో దేవుడు బయలుపరిచిన విషయములను మనము ఏనాడూ మరచిపోకూడదు. వేదాంత శాస్త్ర అంశములు ఒక యుగము నుండి మరొక యుగములోనికి కర్బన సంబంధమైన రీతిలో వృద్ధి చెందిన విధానములను మనము పరిగణించినప్పుడు, మునుపటి నిబంధనాయుగములలో దేవుడు బయలుపరిచిన విషయములన్నీ మన యుగములో మరియు క్రీస్తునందు నూతన నిబంధనాయుగములో కూడా ఆయనను సేవించుటను గూర్చి మనకు అనేక విషయములను నేర్పిస్తాయి.